వసుంధరా గారు రాసిన భరించువాడు కథ విందాం. కాలింగ్ బెల్ మోగగానే బులిక్కిపడి లేచింది ఇందుమతి. ఆమె కనుల మత్తు ఇంకా వదలలేదు. ఆమె మంచం మించి లేచి లేవగానే మరోసారి కాలింగ్ బెల్ మోగింది. ఇంకెవరు, ఆయనే ఉంటారు అనుకుంది. ఒకసారి బట్టలు సవరించుకొని మత్తుగా ఆవలించి పడగది గదిలో ఉంచి బయటపడగానే మరోసారి కాలింగ్ బెల్ మోగింది. రెండంగల్లో పరుగున వెళ్ళి బీది తలుపు తీసింది ఆమె. ఆ పరవు నవ్వుతూ లోపలికి వచ్చాడు. ఏంటండి, నేను వచ్చేలోగా అంత తొందర ఏంటి అంది ఇందుమతి విసుగ్గా. కాలింగ్ బెల్ మాల్ అన్ని మార్లు మోగించారు. ఆ పరవు నవ్వి, నువ్వు నిద్రపోతుంటావని నాకు తెలుసు, అందుకే అన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టాల్సి వచ్చిందవి. పోనీ లోపల నుంచి వస్తున్నా అని ఓ మాట అనకపోయావా అన్నాడు. బాగుంది, వచ్చింది మీరే అని తెలిస్తే అలాగే అనేదాన్ని. అవును, ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు అంత నిద్ర ఎలా పడుతుంది చెప్పు అన్నాడు అప్పారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోయే అవకాశం లేకనే ఎప్పుడో ఒకప్పుడు నిద్రపోతూ ఉంటాను నేను అంది ఇంద్రమతి. అప్పారావు ఏదో అనబోయాడు కానీ ఆమె అతన్ని మాట్లాడనివ్వలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని పనులుంటాయా, తీరుబడి దొరకటం తనకు ఎంత కష్టమో ఇందుమతి అతడికి వివరించి చెప్పింది. నీ గురించి నువ్వే అలా అనుకుంటే మరి నా సంగతి ఏంటి, నిన్ను గురించి నేనే అనుకోవాలి అన్నాడు అప్పారావు. మీరా అని పక్కపక్క నవ్వింది ఇందుమతి. ఇంట్లో ఉన్నంతసేపు మీ పనులు కూడా నేనే చేయాలి, నాకు పని చెరువు తప్పితే మీ వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఆ పైన ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటారు, ప్రజల సొమ్ము తినడమే కానీ మీ వల్ల ప్రజలకు చిన్న మొత్త ఉపకారం కూడా జరగదు. ఆ పైన ఇంటికి వెంటనే రాకుండా పనికిరాని పెత్తనాలన్నీ. అవును, ఆ రంగనాథం గారు అప్పుడే వచ్చేసారు కదా, మీకెందుకు ఇంత ఆలస్యమైంది అంది ఇందుమతి. ఈరోజు ఆఫీసులో రీటా పార్టీ ఇచ్చిందో, ఆమెకు మెరిట్ ప్రమోషన్ ఇంకా ఒక ఇంక్రిమెంట్ ఎక్స్ట్రాగా ఇచ్చారు, అందుకని ఆఫీస్ కాగానే పార్టీ ఇచ్చింది, కొలీగ్స్ అందరం హాజరయ్యాం అన్నాడు అప్పారావు. మరి రంగనాథం గారు మీ రీటాకు కొలీగ్ కాదా అన్నది ఇందుమతి. ఎందుకు కాదు, ఆయనకు భయం, ఆయన భార్య అనుమాన పిశాచి అని అన్నాడు అప్పారావు. రంగనాథం గురించి ఇందుమతికి అప్పారావు ద్వారానే తెలుసు. అతడి భార్య అతడికి విపరీతమైన అనుమానం, భర్తను అనుక్షణం వదలదు. అతడు ఆడవాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు, ఆఫీస్ నుంచి ఆలస్యంగా రావడానికి వీల్లేదు, అసలు ఆఫీసులో పెందరాళ్ళే వెళ్ళటానికి వీల్లేదు, బయటకు ఎప్పుడు వెళ్ళినా భార్యతోటే వెళ్ళాలి. అదేం మనిషో ఎందుకో అనుమానం అన్నది ఇందుమతి. ఇందు, నీకులాగే అందరూ ఉంటారా, అదంతా నా అదృష్టం అన్నాడు అప్పారావు. అప్పారావు ఈ మాటలు మనస్ఫూర్తిగానే అన్నాడు. అసలు అతడికి మనుషుల్ని కావాలని పొగిడే అలవాటే లేదు. ఇందుమతి అప్పారావును దేనికి నొప్పించదు. ఆఫీసుకు పెందరాడే వెళ్తానంటే వెళ్ళమంటుంది, ఆలస్యంగా వస్తే కారణం తెలుసుకుని ఊరుకుంటుంది. అతను ఎల్లకాలం తనతోనే ఉండాలని నొక్కించదు. ముఖ్యంగా తోటి ఆడవాళ్లతో విషయంలో ఆమె హృదయం మరీ విశాలం. వాళ్లకు 4 ఇళ్ళ అవతల శారద అనే ఒక అమ్మాయి ప్రైవేటుగా బిఏ కడుతోంది. ఆమెకు సాయం చేయమని భర్తను తనే ప్రోత్సహించింది ఇందుమతి. శారద రోజు వాళ్ళ ఇంటికి వచ్చి ప్రైవేటు చెప్పించుకొని వెళ్తుంది. భర్త శారదకు ప్రైవేట్ చెప్తూనే ఇందుమతి వాళ్లను కనిపెట్టి కూర్చునేదే కాదు, తన పనులు తానుండేది. 4 రోజుల నుంచి శారద ఊళ్ళో లేదు. శారద మనిషి బాగుంటుంది. అప్పారావుకు అప్పుడప్పుడు బుద్ధి చెదిరేది, కానీ తెలిసిన వారి ఆడపిల్ల, అతడు మర్యాదస్థుడిగా ప్రవర్తించేవాడు. ఆమె చాలా బుద్ధిగా మసలేదు. శారదకు ప్రైవేట్ చెప్పడం ద్వారా అప్పారావుకు ఆ వీధిలోనే మంచి పేరు వచ్చింది. అప్పారావుకు పక్కింట్లో ప్రదీప్ ఉంటున్నాడు, అతడి భార్య జ్యోత్స్న. ప్రదీప్ మనిషి బాగుండడు, భార్య పక్కనే నిలబడితే ఆమె కంటే అంగుళం పొట్టిగా ఉన్నాడా అనిపిస్తుంది. మనిషి ఛాయ నలుపుకు దగ్గర, ముఖంలో కళ కూడా తక్కువ. అతను ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. జీతం బాగానే వస్తుంది కానీ భార్య అంటే బొత్తిగా పట్టదు. ఎప్పుడు ఇంటి దగ్గర ఇంటి పట్టున ఉండడు. ఒక్కోసారి అర్ధరాత్రి వేళ ఏ క్లబ్ నుంచో తాగి వస్తాడు. అప్పుడప్పుడు భార్యను కొడతాడని అప్పారావు అనుమానం. జ్యోత్స్నకు 20 ఏళ్ళు ఉంటాయి. పెళ్ళై 2 ఏళ్ళైంది. మనిషి అందంగా ఉంటుంది, సన్నగా నాజుగ్గా. చూడగానే మరోసారి చూడాలనిపిస్తుంది. ఆమె కళ్ళు ఎంత బాగుంటాయో చెప్పడం కష్టం. ఎప్పుడైనా ఆమె ఓరకంటి చూసిందంటే ఏ మగాడికైనా ఆ చూపులు ఒక రోజంతా గుర్తుండిపోవాలి. జ్యోత్స్న అప్పారావు వంక అదో రకంగా అభిమానంగా చూస్తోంది. అవి మామూలు చూపులు కావు. ఆమె తనను ప్రేమిస్తున్నదని అప్పారావుకు అంతరంతరాల్లో అనుమానముంది. ఆ అనుమానానికి కొన్ని కారణాలున్నాయి. అప్పారావు మనిషి బాగుంటాడు. అతడు ఇందుమతి కంటే బాగుంటాడు. జ్యోత్స్నను చూసినప్పుడల్లా తను ఇందుమతికి బదులు జ్యోత్స్నని పెళ్లి చేసుకోవాల్సింది అతడికి అనిపించేది. తన మనసులోని మాటను ఏదో విధంగా భార్య గ్రహించాలని, ఆ పక్కింటావిడ నా వంక అదోలా చూస్తోంది, ఈ పొరుగు మనకు మంచిది కాదేమో అనిపిస్తోంది అన్నాడు ఓ రోజున. ఆవిడ చూపులే అంత, మీ వంక ఎలా చూస్తుందో నా వంక అలాగే చూస్తుంది అన్నది ఇందుమతి అతని మాటలు తేలిగ్గా తీసిపారేస్తూ. జ్యోత్స్న ఎన్నిసార్లు వాళ్ళింటికి వచ్చింది, అప్పారావుతో సాహిత్య చర్చలు చేసేది, పుస్తకాలు అందిస్తూనో మరో వంకతోనో ఆమె అతడి చేతి వేళ్లను అప్పుడప్పుడు తాకిస్తుందని అప్పారావు అనుమానం. అదంతా మీ భ్రమ, ఆవిడ మొగుడంటే ప్రాణం, మాయా మర్మం తెలియని మనిషి అనేది ఇందుమతి. ఇందుమతి ఎటువంటి ఆడదో అప్పారావుకు అర్థం కాలేదు. సాధారణంగా ఆడవాళ్ళు భర్తలను వేధించే విషయాలు ఇవి పట్టించుకోదు. అప్పారావు కాలేజీ రోజుల్లో తనకు ప్రేమలేఖలు వ్రాసిన ఇద్దరు అమ్మాయిల గురించి చెప్పాడు. వినడానికి కూడా ఆమె ఆసక్తి చూపించలేదు, విన్నాక చెల్లించలేదు. జ్యోత్స్న పొరుగు ప్రమాదమని, వేరే ఇల్లు మారదామని అంటే లెక్క చేయదు. ఇందుకు కారణం ఏమిటి? స్త్రీగా ఆమెలో లోపాలున్నాయా? లోపాల విషయమై అప్పారావుకు ఎక్కువగా ఆలోచించలేదు. కానీ ఒక్క విషయం అతడికి స్పష్టమైంది. రాత్రి ఆమె భర్త కోసమే తను ఏం చేసినా అన్నట్టు ప్రవర్తిస్తుంది. రోజంతా హడావుడి చేసి భర్తకు ఊపిరి సలపకుండా చేసే ఇందుమతి రాత్రి అయ్యేసరికి నిరాసక్తురాలుగా మారిపోతుంది. తమ దాంపత్య జీవితం యాంత్రికంగా ఉంటుంది అన్న అప్పారావుకు తెలుసు. కానీ అందువల్ల అతడికి ఏమీ నష్టం కనిపించలేదు. ఇందుమతి అతన్ని ప్రేమిస్తుంది, ప్రేమగా చూసుకుంటుంది. ఇందుమతి వంటి భార్య ఏ భర్తకైనా వరం. ఆఫీస్లో చాలామంది అప్పారావును అభినందిస్తుంటారు, అతడికి అదృష్టానికి. అలా అభినందించిన వారిలో సుందర్రావు కూడా ఒకడు. సుందర్రావు మంచి చలాకీగా అయినవాడు. అతడు కొత్తగా ఆ ఆఫీస్లో చేరాడు. అప్పారావు అదృష్టం గురించి విని అతను ప్రత్యేకంగా అభినందించి, నీలాంటి వాళ్ళు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి, మూన్ లైట్ క్లబ్లో చేరకూడదు అన్నాడు. ఏమిటా క్లబ్బు? అందులో గొప్ప గొప్ప వాళ్ళకే ప్రవేశం ఉంటుంది. అక్కడికి గొప్పింటి ఆడవాళ్ళు తరచూ వస్తుంటారు. అక్కడ ఎవరికి అడ్డు అదుపు ఉండదు. నీలాంటి పర్సనాలిటీ ఉన్నవాడికి చూసి ఈ లక్షాధికారి కూతురు మోసపడిందంటే నువ్వు స్వర్గం చూస్తావు అన్నాడు సుందర్రావు. నాలాంటి వాళ్ళకి అందులో ప్రవేశం ఎలా వస్తుంది అన్నాడు ప్రవేశ్ అప్పారావు ఆశగా. ఇలాగేముంది, నేను అందులో మెంబర్ని. నా భార్య బాధ భరించలేక అందులోంచి రిజైన్ చేస్తున్నాను. పాత మెంబర్ రిజైన్ చేస్తూ కొత్త మెంబర్ని ప్రపోజ్ చేయొచ్చు. ఆ విధంగా నువ్వు అందులో ప్రవేశిస్తావు. ఓ వారం రోజులు నువ్వు ప్రొబేషన్లో ఉంటావు. ఏ పిల్లైనా నువ్వు ఇష్టపడిందా, నీకు శాశ్వత సభ్యత్వం లభిస్తుంది, డబ్బుకు లోటు ఉండదు. అయితే తప్పకుండా నేను ఆ క్లబ్లో చేరతాను అన్నాడు అప్పారావు. మరి ఎందుకు నీ భార్య ఒప్పుకోవద్దు? ఒప్పుకుంటుంది, ఛాలెంజ్ అన్నాడు సుందర్రావు. మర్నాడు అప్పారావు వచ్చి విషయం భార్యతో మాట్లాడానని ఆమె ఒప్పుకుందని అంటే సుందర్రావు ఆశ్చర్యపడి ఓ యు ఆర్ వెరీ లక్కీ అన్నాడు. క్లబ్కు ఎప్పుడు వెళ్దాం అన్నాడు అప్పారావు. నీకు చిన్న సలహా, క్లబ్లో ఆడవాళ్ళు ఎక్స్పెక్టేషన్ చాలా హైగా ఉంటుంది. నువ్వు నాటు రకం ట్రిక్స్తో వెళ్తే వారం రోజుల్లో అక్కడి నుంచి గెంటేస్తారు. ఈ ఊర్లో సెక్స్ స్పెషలిస్ట్ ఒకడు ఉన్నాడు, పేరు మాధవరావు. 50 రూపాయల ఫీజుకి 5 లక్షల విలువ చేసే సలహాలు ఇస్తాడు. ముందు ఆయన సలహాలు తీసుకొని ఆ తర్వాత క్లబ్లో చేరుదు కానీ అన్నాడు సుందర్రావు. అప్పారావు చాలా ఉత్సాహపడ్డాడు. ఆ రోజే అతడు మాధవరావును కలుసుకున్నాడు, 50 రూపాయలు సమర్పించుకున్నాడు. మాధవరావు అప్పారావుకు గంటసేపు చాలా చాలానే చెప్పాడు. ఆడవాళ్ళ అవసరాలు తీర్చే యంత్రాల్లాగా కాక మనసున్న మనుషుల్లాగా చూసుకోవాలి, వాళ్ళను లాలించాలి, అలరించాలి. అందుకు మానసికంగాను భౌతికంగాను కొన్ని పద్ధతులు ఉన్నాయి అంటూ శాస్త్రబోధ చేశాడు. ఆయన చెప్పిన విషయాలు ఏవి అప్పారావుకు తెలియవు. అతను ఆశ్చర్యపోయి ఇన్ని విషయాలు తెలియకుండానే ఇన్నేళ్ళు ఎలాగున్నాను అన్నాడు. నువ్వు కాదు, ఎందరో యువతి యువకులు ఇలాంటి విషయాలు తెలియక తెలుసుకోవడానికి సిగ్గుపడి తమ జీవితాల్ని నరకం చేసుకుంటున్నారు. భర్త వల్ల తృప్తి లేక భార్య భర్తను సాధిస్తుంది, విసుక్కుంటుంది అన్నాడు మాధవరావు. ఆ విషయంలో మాత్రం నేను అదృష్టవంతుణ్ణి, నాకు మీరు చెప్పినవన్నీ తెలియకపోయినా ఇటువంటి బాధలు లేవు అన్నాడు అప్పారావు. నేను మీకు కొన్ని ఉపాయాలు చెప్తున్నాను, అది ఆచరించటం మీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది అన్నాడు మాధవరావు. అప్పారావు ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు అతడి భార్య కోసం మల్లెపూలు కొని తీసుకొని వెళ్ళాడు. మాధవరావు ఉపాయాలు మొదటిసారిగా భార్య మీదనే ప్రయోగించి ఫలితం చూడాలని అనుకున్నాడు. ఆ రోజు ప్రత్యేకంగా మంచం ఏర్పాటు చేయించాడు. భోజనాల వద్ద భార్యతో చిలిపిగా ప్రవర్తించాడు. ఆమె నోట్లో ముద్ద ఉండగానే ముద్దు పెట్టి ఉక్కిరి పుక్కిరి చేశాడు. ఆ రాత్రి ఓ వింత రాత్రి. దంపతులిద్దరూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయారు. నిద్రలేచేసరికి బాగా ఆలస్యమైపోయింది. ఈనాడు లేనిది ఇందుమతి భర్తను చూసి సిగ్గుపడుతోంది. అప్పారావు హడావుడిగా తెమిలాడు. ఈరోజు మీరు ఆఫీసుకు వెళ్ళకూడదు అంది ఇందుమతి. ఎందుకు? నెమ్మదిగా తెమిలి ఏ నూన్ షోకో వెళ్దాం అంది ఆమె. సుందర్రావుతో చెప్పాను ఈరోజు మూన్ లైట్ క్లబ్కు వెళ్దామని అన్నాడు అప్పారావు. పెళ్ళైనా కూడా మీకు ఇదేం ముద్దండి, మీకు మూన్ లైట్ క్లబ్లోనే కాదు ఏ క్లబ్లోనూ చేరటానికి వెళ్ళలేదు అంది ఇందుమతి. ఎందుకని? పోనీ నేను చేరనా అంది ఇందుమతి. ఏమన్నావు అన్నాడు. నేను చేరడానికి మీకు అభ్యంతరాలు ఉంటే అవే అభ్యంతరాలు నాకు ఉన్నాయి అంది ఇందుమతి. మరి మొన్న సరే అన్నావు, మొన్నటి మీరు నిన్నటి మీరు ఒకటి కాదు అంది ఇందుమతి. అప్పారావుకు చంప చెల్లున కొట్టినట్టు అనిపించింది. అతడికి ఏమీ మాట రాలేదు. ఆ మర్నాడు అతను ఆఫీస్కు వెళ్ళినప్పుడు సుందర్రావు అతన్ని పలకరించి నిన్న నీకోసం వెయిట్ చేశాను అన్నాడు. నేను మూన్ లైట్ క్లబ్లో చేరటం మా ఆవిడకి ఇష్టం లేదుట. నీ భార్య ఒప్పుకోలేదా? లేదు. కంగ్రాచులేషన్స్ అన్నాడు సుందర్రావు. ఎందుకని? నీ భార్య నిన్ను భర్తగా కాక అంటే భరించువాడుగా మాత్రమే కాక ఒక మగవాడిలా నిన్ను గుర్తించినందుకు. అప్పారావు మాట్లాడలేదు. అతనికి అర్థమైంది. ఇందుమతికి దాంపత్య జీవితం అంటే ఏమిటో, అందులోని ఆనందం ఏమిటో, మగవాడిగా తనెంత సమర్థుడో అర్థమైంది. ఆమె వెనువెంటనే అతన్ని అనుమానించటం మొదలుపెట్టింది. ఇప్పుడు అప్పారావు శారదకు ప్రైవేట్లు చెప్పటం లేదు. పొరుగున జ్యోత్స్న ఉన్న కారణంగా వేరే ఇల్లు మారాడు. అంతకాలం తన అదృష్టంగా భావిస్తున్నది తన అసమర్థతగా గుర్తించటం మొదలుపెట్టాడు. సుందర్రావు మూన్ లైట్ క్లబ్ను సృష్టించాడా అన్నది అనుమానం అతనికి ఉన్నది ఎప్పటికీ. సంసార జీవితం స్వర్గతుల్యంగా ఉండటం వల్ల సుందర్రావు మీద కోపం మాత్రం లేదు. కథ సమాప్తం.